దేవుని వాక్యం వైపు చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం కొన్ని వాక్యాలు చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమించుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆయన మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారైన ప్రభు, మహిమా స్వరూపి, ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి ఆరాధనలో మీ సన్ని తోడుగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు. గత వారం మేమందరం కలిసి ప్రార్థన చేసినట్లుగానే ఎన్టీఆర్ స్త్రీల సహవాసాన్ని ప్రభు మీరు బలపరిచారు. ఎన్టీఆర్ వార్షికోత్సవంలో మీ సన్ని తోడుగా ఉంచారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వారం మా ప్రియులు పల్నాడు స్త్రీల సహవాసము పల్నాడు ప్రథమ వార్షికోత్సవం కొరికే సిద్ధపడుతూ ఉండగా వారిని కూడా మీరు బలపరచండి. ప్రార్థించే తల్లుల సంఘముగా ప్రతి స్త్రీల సహవాసాన్ని బలపరచి అనేక మందికి ప్రభు ఆశీర్వాదకరంగా స్త్రీల సహవాసాన్ని ఉంచండి. ఐక్య కాన్ఫరెన్స్ లో మమ్మల్ని అందరినీ ఐక్యపరుస్తున్నారు. మీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా జీవనకరంగా మీరు మార్చమని దయగల మీ హస్తాలకు ముందున్న సమయాన్ని అప్పగించుకుంటూ ఆత్మదేవ మీ సన్నిధిని కోరుకుంటూ ఉన్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని జీవనకరంగా ఆశీర్వాదకరంగా సమయాన్ని మార్చమని వేడుకుంటూ మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈ సెంట్రల్ కాన్ఫరెన్స్ లో భాగంగా మనీ మేనేజ్మెంట్ కొరకు ధ్యానం చేస్తా ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ప్రాముఖ్యంగా మీకు తెలిస్తే ఎట్లాగా కుటుంబాన్ని రన్ చేయాలన్న విషయంలో మీ పాత్ర ప్రాముఖ్యమైనది కాబట్టి అందులో లాస్ట్ వీక్ ఆర్థిక బాధ్యతలు, ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కోసం మనం మాట్లాడుకున్నాం. దేవుడు ధనాన్ని ఎలా చూడాలని కోరుకుంటున్నాడంటే 4 విషయాలు. 1, నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుడు ఆయన లెక్క అడుగుతాడన్న స్పృహతోటి మనం ఖర్చు పెట్టాలన్న విషయాలు చూడగలుగుతాం. 2, డెలిజెన్స్, శ్రద్ధ కలిగి ఉండాలి. మనం పనిచేయాలి, మితముగా ఉండాలి అన్న మాట దగ్గరికి వచ్చినా ఎవరి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోవాలన్న విషయాన్ని చూడగలిగాం. 3, ఇంటిగ్రిటీ కొరకు చూడగలిగాం. నిజాయితీ, నిజాయితీ, అవినీతి పరమైనది, ఎలాంటి దొంగత్రాసు, దొంగత్రునికరాళ్ళు, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండానే మనం మనీ విషయాల్లో ఉండాలన్న విషయాన్ని చూడగలిగాం. 4, ప్రొవిజన్, పోషణ, కుటుంబాన్ని పోషించుకోవటం, అది ప్రభు మనకు అప్పచెప్పిన బాధ్యత కాబట్టి మనతో పాటు ఉన్న వారి కొరకే మనం పనిచేయాలన్న విషయాన్ని కూడా చూడగలిగాం. ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ దగ్గర ఈ 4 విషయాలు మనం చూడగలిగాం. ఈరోజు దాని కొనసాగింపుగానే కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. దీన్ని మనం ఏమంటామంటే దాతృత్వము ఇవ్వటం కొరకు బైబిల్ ఏమంటుంది, ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇవ్వటం అన్నది ఆజ్ఞాపూర్వకంగా కంపల్సరీ ఇవ్వాల్సిందేనా, ఆప్షనల్ గా మన ఇష్టమా? దశమ భాగాల గతంలో దశమ భాగాల కొరకు కూడా కొంత ధ్యానం చేశాం. వాస్తవానికి ఈ సిరీస్ లో ఇవ్వడం కోసం స్కిప్ చేసి వెళ్దాం అనుకున్నాను, గాని ఈ పాఠం చదివిన తర్వాత తప్పకుండా ఇది తెలుసుకోవడం అవసరం, మేలు అన్న స్పృహతోటి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నా. మొదటిగా ఈ అంశంలో నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్ చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుందని టైటిల్ చెప్పాను, ఇవ్వటం లేదా దాతృత్వం. అందులో మొదటి మాట ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, అందరూ ఇవ్వాలా, కొందరే ఇవ్వాలా అన్నది మన ముందున్న ప్రశ్న. ఎవరు ఇవ్వాలన్న మాట దగ్గర అందరూ ఇవ్వాలని బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఎందుకు ఇవ్వాలి అన్న మాట దగ్గర చదివిన ఈ వాక్య భాగం ఉంది కదా, మొదటి యోహాన్ పత్రిక 4:7-8 వాక్యం అంటుంది, దేవుడు ప్రేమస్వరూపి. ఫుట్నోట్ లో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, అవర్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమస్వరూపి, ఆ ప్రేమ కలిగిన దేవుడు మన విషయంలో మాత్రం ది బెస్ట్ ఇచ్చాడు. ఆయన మనకిచ్చే విషయంలో ది బెస్ట్ ఇచ్చాడు, మనకి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన వాటి అన్నిటినీ మనకు అనుగ్రహించాడు. ఇంకా మాట్లాడాల్సి వస్తే 10వచనంలో ఇంకొక మాట రాయబడింది, 9వచనం 10వచనం 8 కూడా, 7వచనంలో మనం స్టార్ట్ చేశాం కదా, 8, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపాను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమై ఉండుటకు తన కుమారుని పంపాను, ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మన ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఎందుకు ఖచ్చితంగా ప్రేమించాలి, ఎందుకు దేవుని ప్రేమించాలి, ఎందుకు సహోదరుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలన్న మాట దగ్గర వాక్యం ఏమంటుందంటే, ఇది పరలోక నియమం, ఇది దైవిక నియమం. ఈ పరలోక నియమం దైవిక నియమం అన్న మాట దగ్గర మనం చూస్తున్న మాట, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ఆ ప్రేమ మనకు జీవితాన్ని ఇచ్చింది, ఆ ప్రేమ మనకు రక్షణ ఇచ్చింది, ఆ ప్రేమ మన కొరకు ఆయన ప్రియ కుమారుని పంపించేశాడు, ది బెస్ట్ ఇచ్చాడు. ఆయన ఎక్కడా కూడా మనం ఊహించిన దానికంటే అమితంగానే మన పట్ల చేశాడు. దేవుని బిడ్డలుగా మనం కూడా, దేవుని బిడ్డలుగా మనం కూడా మన ప్రేమను ఆయన పట్ల చూపించాలి, మన ప్రేమను ఆయన స్వరూపంలో చేయబడ్డ సాటి మనుషుల పట్ల చూపించాలి. ఇది చట్టబద్ధము అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. 11, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మన ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. మన ప్రేమ ద్వారానే దేవుని లోకానికి చూపించగలము. దేవుని ఎరగని వారు మనలో దేవుని చూస్తారట, దేవుని ఎరిగిన వారు కూడా మనలో దేవుని చూస్తారట. దేవుని స్వభావం, దేవుని గుణలక్షణం ప్రేమ. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. యోహాను సువార్త 3:16 యోహాను 3:16 మనందరి కంఠస్థ వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంత తన కుమారుణ్ణి అనుగ్రహించే అంత, తన కుమారుణ్ణి వెనక తీయక అనుగ్రహించాడు. అందులో ప్రేమను మనం చూస్తున్నాం, అందులో ప్రేమను మనం చూస్తున్నాం. యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడంటే, తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ప్రాణాన్ని ఇచ్చాడు, అంత ప్రేమించాడు ఆయన. యోహాను 3:16 ఏమంటుందంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ మొదటి యోహాను 3:16 ఏమంటుందంటే మనం ప్రేమించాలి. మొదటి యోహాను 3:16 ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదర నిమిత్తము ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇది ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుతున్నాడు. 2 వాక్యాలు 3:16 మనం సహోదర నిమిత్తం ప్రాణం పెట్టాలి అని మాట్లాడుతున్నాడు. 4:11 ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, మీరు నిజంగా ప్రేమను చూపిస్తున్నారు. అది భర్త మీదో పిల్లల మీదో మీ మీదో అంతవరకే ఉంది. ఒకవేళ మనల్ని మనమే ప్రేమించుకుంటూ మన కుటుంబాలు మాత్రమే ప్రేమించేవారం అయితే మనం ఎదగాలి, మనం మారాలి. ఏమిటిలోకి ఎదగాలి అంటే సహోదరులను ప్రేమించటం, పొరుగు వారిని ప్రేమించటం, శత్రువులను ప్రేమించటం ఆ మెట్లోకి రావాలి. అది చట్టము, అది ఆజ్ఞాపూర్వకంగా మనతో వాక్యం మాట్లాడుతున్న విషయం అన్నది లేఖనాలు వెలుగు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇది ఆప్షన్ కాదు, కమాండ్. ఆజ్ఞాపూర్వకం ఇవ్వబడింది, ప్రేమించాల్సిందే, ప్రేమించాల్సిందే అన్న మాట వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రేమించాలి అని సూటిగా వాక్యం మాట్లాడుతుంది. దీన్ని బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చూస్తాం, కొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం, అన్ని పుటల్లో చూస్తాం. అన్ని పుటల్లో కూడా చాలా స్పష్టంగా ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం. అయితే దీనికి కొలబద్ధత ఎంత, దీనికి నియమ నిబంధనలు ఏంటి అన్నది కొంచెం అర్థం కావాలి. వాస్తవానికి ఇప్పుడున్న కమర్షియల్ చర్చెస్ లో దీన్ని బాగా వాడుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకోవడానికి ఈ మాటలు బాగా వాడుకుంటున్నారు. కానీ వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం గుడ్డిగా ఇవ్వటం కాదు, గాని అలాగని చెప్పి ఇవ్వకుండా ఉండడం కూడా కాదు. ఇవ్వాల్సిందే, చేయాల్సిందే, వివేకంగా చేయాలి. అందుకోసం ఒక ఆయన ఇలాగా అన్నాడు, ఏ సంఘం అయితే, ఏ సంఘ నాయకుడైతే తన సంఘానికి ఇవ్వటం కోసం బోధించటో ఆ నాయకుడు ఆ సంఘం యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నాడు అన్నాడు ఒక ఆయన. ఆ మాట నిజంగా నాకు బాగా నచ్చింది. ఎందుకు వచ్చింది, డబ్బుల కోసం మాట్లాడుతూ ఉంటే కానుకలు అడుగుతున్నారు అని మనమే అంటున్నాము, మనం కూడా కానుకల కోసం బోధిస్తున్నాము అని తప్పుగా భావిస్తారు, ఆ చెడ్డ పేరు మనకెందుకు అనిపించినా. ఒకవేళ ఈ సత్యాలు తెలియకపోతే సంఘం యొక్క ఆశీర్వాదాలు దొంగిలించడం మనం అవుతాం, సంఘం ఆశీర్వాదం పొందకుండా ఉండడానికి కారకులం అవుతాము అన్నమాట. నిజంగా ఇన్ని వాక్యాల వెలుగులో మనం సీరియస్ గానే ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి, సీరియస్ గానే ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఇవ్వడాన్ని బైబిల్ గ్రంథం ఆత్మవరముగా కూడా మాట్లాడుతుంది, ఇవ్వటం స్పిరిచువల్ గిఫ్ట్ గా కూడా మాట్లాడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 12:8 చదివితే, పైనుంచి 6 మాట్లాడుతున్నాడు. మనకు అనుగ్రహింపబడ్డ కృప చొప్పున వేరు వేరు కృపావరాలు కలిగిన వారమై ఉన్నాము అని కృపావరాల కోసం మాట్లాడుతూ 8 అంటాడు, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. తర్వాత మాట, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలను, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి అన్నాడు. ఇక్కడ రాయబడ్డ మాట పంచిపెట్టువాడు, కరుణించువాడు, పంచిపెట్టువాడు, కరుణించువాడు అన్న మాటలు కృపావరముగా మాట్లాడుతున్నాడు, కృపావరముగా మాట్లాడుతాడు. ఇది ఆత్మదేవుడు విశ్వాసులు చేసే కార్యమట. ఆదిమ సంఘం కోసం చదివినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. నక్సలిజాన్ని ప్రారంభించినప్పుడు ఈ నక్సల్స్ నాయకుల యొక్క నినాదం ఏంటంటే సమసమాజ స్థాపన, ఆల్ ఆర్ ఈక్వల్, ఈవెన్ ప్రాపర్టీస్ విషయంలో కూడా ఈక్వల్ గా ఉండాలి. ప్రభుత్వాలు ట్యాక్స్ విధించేటప్పుడు కూడా ప్రభుత్వాల ఉద్దేశం ఏంటంటే ఈ ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ వేస్తారు, ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ వేసి దాన్ని పేదల కోసం వాడాలి అన్నది ప్రభుత్వం యొక్క నినాదం కూడా. సో పన్నులు కట్టేటప్పుడు ఏడుస్తూ కడతారు, ఈ నక్సలిజం లో ఉన్నవారు తుపాకు చూపించి బెదిరించి దోచుకుంటారు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఇదేదో ప్రభుత్వానికి పన్ను కట్టడం కాదు, ఇదేదో భయపడి చేయడం కాదు, ఇట్ మస్ట్ బి యువర్ యాటిట్యూడ్. విశ్వాసి తాను తన లక్షణంగా దీన్ని కలిగి ఉండాలి, నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన ఇవ్వడమే ఆయనకు తెలుసు, ఆయన ఉపకారి, నేను ఆయన బిడ్డగా ఇవ్వటం, ఆదుకోవటం, సహాయం చేయటం, ఉపకారం చేయటం, ఇట్ మస్ట్ బి మై యాటిట్యూడ్ అని విశ్వాసికి ఆ గ్రహింపు ఉండాలి, విశ్వాసికి ఆ గ్రహింపు ఉండాలి. కాబట్టి దీన్ని కృపావరము అన్నాడు. కరుణించటం, పంచిపెట్టటం, కరుణించటం, పంచిపెట్టటం. చాలాసార్లు కుటుంబంలో భార్యతల్లకి చేసేటప్పుడు, అమ్మా నాన్న చేసేటప్పుడు మనం ఎందుకు చేస్తామంటే బికాజ్ ఆఫ్ లవ్, వాళ్ళు నా కుటుంబం, అది నా బాధ్యత, నేను చెయ్యాలి, నేను ఇవ్వాలి అన్న ప్రేమ మనల్ని ఏమైనా చేయనిస్తుంది. కానీ ఇతరుల విషయానికి వచ్చేసరికి మాత్రము రియల్ గా నీడున్నా సరే మనకెందుకు వచ్చింది, మనకెందుకు వచ్చింది, కేవలం మాట సహాయం మాత్రమే, మించి ఇంకేమి చేయడానికి మనకి చేతులు రావు. కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ లవ్, ప్రేమ లేకపోవటం, ప్రేమ లేకపోవటం. దేవుని బిడ్డలు తప్పకుండా వాళ్ళ క్రియలు, వాళ్ళ క్రియల్లో వాళ్ళ ప్రేమను లోకానికి చూపించాలి, వాళ్ళ క్రియల్లో వారి ప్రేమను దేవునికి చూపించాలి. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం. అపొస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులు సంరక్షింపవలనని, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపితిని. పుచ్చుకోవడం కాదు, ఇచ్చేవాడు ధన్యుడు, పుచ్చుకునేవాడు కాదు, ఇచ్చేవాడు ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుని బిడ్డలు ఇచ్చేవారిగా ఉండాలి. చాలాసార్లు ఈ మాట మాట్లాడతాం, నువ్వు అప్పు ఇస్తావు గాని అప్పు తీసుకోవు, అప్పు ఇస్తావు గాని అప్పు తీసుకోవు. అది అప్పు అన్న మాట దగ్గర కూడా వడ్డీకి ఇవ్వడం కాదు, వడ్డీకి ఇవ్వడం కాదు. చాలా మంది ఉన్నారు అప్పులు ఇచ్చేవాళ్ళు, చాలా రెడీగా ఉన్నారు, మా దగ్గర తీసుకొని, మా దగ్గర తీసుకొని, మా దగ్గర తీసుకొని అంటారు. ఎందుకు? ప్రేమతో కాదు, తిరిగి వడ్డీ వసూలు చేయడం కోసం. దేవుని బిడ్డలు ఇచ్చేవారిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి. అది ధన్యత అని వాక్యం మాట్లాడుతుంది. అది ప్రభువు బోధ, అది ప్రభువు బోధ. మనకి సంఘాన్ని ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో పౌలు అని మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనిడి. ఆత్మీయ విషయాల్లో ఈ ప్రేమ, విశ్వాసము, ఉపదేశము, జ్ఞానము ఎంత ప్రాముఖ్యమైనవో ఈ కృపలో కూడా ఎదుగుదల అంత అవసరము అన్నాడు. ఏ కృప? 8వ వచనం, ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీరు చూపుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తాను దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గురించి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సంవత్సరం కిందటనే ఈ కార్యము చెప్పుటయందేగాక చెయ్య తలపుట్టయందు కూడా మొదటి వారే ఉండిన ఎడల మీకు మేలు. 12. ఒకటి సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరము అని ఎంత శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడో. ఇవ్వాలి. 24వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనది, ఈ విషయమే మా అతిశయము వ్యర్థము కాదని వారికి సంఘం ఎదుట కనపరచుడి. మీ ప్రేమ ఇక్కడ మాసిడోనియా సంఘానికి ఇవ్వబడ్డ కృప కోసం మాట్లాడుతూ, అకయ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 2వ వచనంలో అంటాడు, మాసిడోనియా సంఘం వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్లో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యం కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతటి తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. తమను తామే అప్పగించేసుకున్నారు అంటాడు. దీన్ని అన్నిట్లో ఎదుగుతున్నారు కదా. అక్కడ 7వ వచనం చదివో, విశ్వాసములో, ఉపదేశములో, జ్ఞానములో, జాగ్రత్తలో, ప్రేమలో ఎలా ఎదుగుతున్నారో ఈ ఇచ్చే విషయంలో కూడా మీరు ఎదగాలి, సిద్ధపడాలి. యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడు, మన కొరకు సమస్తాన్ని వదిలేశాడు, దరిద్రుడయ్యాడు, మన ధనవంతుడు చేశాడు అన్న విషయాన్ని కూడా ఆయన దీన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కావున ప్రియులారా, కొత్త నిబంధన గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది ప్రేమకు చిహ్నం. దేవుని బిడ్డలు, ప్రేమ కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలు, ప్రేమ కలిగిన పట్టణంలో పరలోకానికి వెళ్దామని సిద్ధపడుతున్న బిడ్డలు, లోకంలో వారు ప్రేమను ఇచ్చేకాడ చూపించాలి అని వాక్యం మాట్లాడుతూ ఉంది. సరే, ఇస్తే ఏంటి ఉపయోగము? ఎందుకు ఇవ్వాలి? ఇస్తే ఏమవుతుంది? ఇవ్వడం వల్ల జరిగే లాభం ఏంటి అన్నది కూడా మనం వాక్యపు వెలుగులో అర్థం చేసుకోవాలి. 2వ మాట, దీనికి మొదటి మాటగా మనం ఎవరు ఇవ్వాలి? అందరూ ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలు అందరూ ఇవ్వాలి. దేవుడు ప్రేమ ఉన్నాడు, మనం కూడా ఆ ప్రేమను చూపించాల్సిందే. ఎందుకు ఇవ్వాలి? ఇస్తే ఏం జరుగుతుంది? ఇస్తే ఏంటి లాభం ఏంటి అన్న మాట దగ్గర మనం కొన్ని విషయాలు, 5 విషయాలు, ఇస్తే జరిగే లాభాలు ఏంటో ఒక 5 విషయాలు మనం ఆలోచిస్తున్నాం. అందులో మొదటి మాట, ఇవ్వటం దేవునికి మహిమను తీసుకొస్తుందట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో యాలే అనగా, ఈ 11వ వచనం, ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఔదార్యం ఎవరైతే సహాయం పొందారో, సహాయం పొందుకున్న వారు మనకు థ్యాంక్స్ చెప్పడం మాత్రమే కాదు కాని దేవుని స్తుతిస్తారు. పరిచర్యకు నీడ్స్, అవసరతలు, ఎగ్జాంపుల్ ఎలా అంటాం, లాస్ట్ వీక్ ఎన్టీఆర్ జిల్లా వారు వారసు కోసం చేసుకున్నారు. ఈ వారం పల్నాడు జిల్లా వారు వారసు కోసం చేసుకుంటున్నారు. ప్రతి వారసు కోసం దగ్గర మనం పెట్టుకున్న ప్రిన్సిపల్ ఏంటంటే, కానుగులు పట్టొద్దు, పర్ హెడ్ కలెక్షన్ చేయొద్దు, డబ్బులు ఇమ్మని అడగొద్దు, ఆ రోజు డబ్బులు మీరు పట్టొద్దు. మరి ఎట్లాగా నెరవేర్తాయి అంటే, చెక్ యువర్ ఫెయిత్. నీ దేవుడు ఏం చేస్తాడో చూడు, నీ సంఘాన్ని దేవుడు ఎలాంటి ఆత్మీయ సంఘముగా కట్టాడో చూడు. వారసు కోసం అయిన తర్వాత నీకు అర్థమవుతుంది. వారసు కోసంకి 100,000 రూపాయలు ఖర్చు పెడితే 100,000 రూపాయలు వస్తాయి, 150,000 ఖర్చు పెడితే 150,000 వస్తాయి. వృధా ఖర్చుల కోసం నేను మాట్లాడడం లేదు. ఎంత నీడ్ ఉందో అంత ఖర్చు పెడితే అంత వస్తాయి. ఎట్లా వచ్చిందంటే, హృదయాలు ప్రేరేపించబడి వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచే వారి యొక్క ఆ చీర్ఫుల్ గివింగ్, ఇష్టపూర్వకంగా ధారాళంగా ఇచ్చే కానుకలు, కొన్నిసార్లు అందరికీ ఈ విషయాలు చెప్పం గాని, అయిపోయిన తర్వాత చూస్తున్నప్పుడు వారి యొక్క ఆత్మీయత అక్కడ అర్థమవుతా ఉంటది. ఎందుకు మనం ఎలాగ ఫలానా ఆయన ఎంత ఇచ్చాడు, ఫలానా ఆవిడ ఎంత ఇచ్చిందని చదవం కదా, చదవం కదా. కానుక పెట్టి దగ్గర చాలా సార్లు మరొకరు కనబడకుండా కుడి చేయి చేసింది ఎడమ చేయికి తెలియకూడదు అని దేనికోసం మాట్లాడాడు, అది దాతృత్వం కోసం మాట్లాడాడు, డప్పు కొట్టుకోవద్దని. కాబట్టి మనం డప్పు కొట్టాం. కానీ ఆ తర్వాత చూసిన అకౌంట్ చూసిన తర్వాత నిజంగా వాళ్ళ ఆత్మీయత అర్థమవుతుంది, వాళ్ళ ఆత్మీయత అర్థమవుతుంది. కొంతమందిని నేను ఫోన్ చేసి మాట్లాడతాను, అమ్మా ఈ సహవాసం ఉద్యోగస్తులకు సహవాసం ఇక్కడ చాలా మంది ఇస్తారు, నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, ఎందుకు నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఇవ్వద్దు, నువ్వు అంత అమౌంట్ ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతున్నావు, నువ్వు ఇవ్వద్దు అని అడుగుతా. దానికి వాళ్ళు అంటారు, లేదు లేదన్నా, మాకు ఈ డిసిప్లిన్ ఉంది, మేము తీసి పక్కన పెట్టుకున్నాము, ఆ పక్కన పెట్టింది ఇస్తున్నాము, ఇది మేము అలవాటు చేసుకున్నాము అని అంటారు. నేను చాలా సార్లు బడ్జెట్ వేసేటప్పుడు ఎంత ప్రభువును స్తుతిస్తానో, ఎదుగుతున్నారు, ఇచ్చే విషయంలో కూడా ఎదుగుతున్నారు. డప్పు కొట్టకపోయినా, పేరు పెట్టి పిలవకపోయినా, ఫలానా వాళ్ళు ఎంత కానుక ఇచ్చారు, అనౌన్స్ చేయకపోయినా, కేవలం దేవుణ్ణి ప్రేమించి, పరిచర్ను ప్రేమించి, సువార్తను ప్రేమించి, మిషనరీని ప్రేమించి, ఎస్ఎఫ్జేని ప్రేమించి. జనరల్ గా ఏమవుతుందంటే మనం చేసే ఈ ప్రేమ కార్యం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది అన్నమాట. అక్కడ చూస్తున్నాం ఈ 9వ అధ్యాయము 11వ వచనంలో, ఇత్తి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలయనగా ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగజేయడం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. తీసుకున్నవాడు దేవుని స్తుతిస్తాడు, దేవునికి మహిమ కలుగుతుంది. ఇలా అంటాను, డబ్బు మంచిది కాదు, డబ్బు చెడ్డది, ఆస్తులు మంచివి కావు, ఆస్తులు చెడ్డవి, అక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కానీ దాన్ని మన బలిపీఠం మీద పెట్టగలిగితే, దాన్ని మన అర్పణగా మార్చగలిగితే, ఆ చెడ్డ ధనం దేవునికి మహిమను తీసుకొచ్చేది, ఆ మనం పాడు చేసేది అదే, మన ద్వారా దేవుడికి మహిమను తీసుకొచ్చేది కూడా అదే. కాబట్టి మనీ మేనేజ్మెంట్ మనకు అర్థం కావాలి. మనీ మేనేజ్మెంట్ మనకి ఇవ్వడం ద్వారా మొదటి మాట దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. ఇవ్వటం ద్వారా మన క్యారెక్టర్, ఇవ్వటం ద్వారా మన క్యారెక్టర్ లో మార్పును మనం చూస్తాం. దాచుకుంటే తిష్నారి వాళ్ళం అవుతాం, ఇవ్వటం అలవాటు చేసుకుంటే దాతృత్వంలోకి వస్తాం, దాచుకుంటే సెల్ఫ్ సెంటర్డ్ అవుతాము, ఇవ్వటం అలవాటు చేసుకుంటే అదర్ సెంటర్డ్ అవుతాము. మిగతా వాళ్ళకి మేలు కలగాలి, నా సహోదరుడికి మేలు కలగాలి, అక్కర్లో ఉన్నవాడికి మేలు కలగాలన్నది దేవుని తత్వం, దైవత్వం, దేవుని మనసు. నాది 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 అనుకున్నది సాతాను స్వభావం, నేను అన్న స్వభావం సాతాను స్వభావం. నేను కాదు, నా బిడ్డలు, నా సహోదరులు, ఇతరులు అనుకున్నది దేవుని స్వభావం. ఈ ఇవ్వటం మన స్వభావం మీద ప్రభావం చూపిస్తుంది అని వాక్యం మాట్లాడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక, వినయమైన మనసు గలవారే ఒకనొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకొనుచు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యాలు కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. దేవుని మనసు అది, ఇతరుల కార్యాలు. నేను అన్నది సాతాను స్వభావం, ఇతరులు అన్న స్వభావం యేసుక్రీస్తు ప్రభు స్వభావం. ఆయన మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాలి? అది ఆయన స్వభావం. సాతాను అయితే వాడు మన ప్రాణాలు తీసేవాడు, మనను పాడు చేసేవాడు, మన పాడు చేసేవాడు. ఎవరు ఎలా పోయినా నాకు అనవసరము, నేను బాగుంటే చాలు. అది దేవుడి స్వభావం కాదు. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ప్రతివాడు, అది ఏదో కొంతమందికి చెప్పబడుతున్న మాట కాదు, ప్రతివాడు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. అది క్రీస్తు మనసు అన్న మాట మనం చూస్తాం. కాబట్టి మన స్వరూపము, మన స్వభావము దేవుని స్వభావంలోకి ట్రాన్స్ఫార్మ్ కావటం, ఇవ్వటం దగ్గర మనం చూస్తాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 వారు వాస్తవమైన జీవన సంపాదించుకుని నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయటం, సత్క్రియలు అని ధనం కలిగి ఉండటం, ఔదార్యం గలవారు తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారే ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. ఆత్మ సంబంధులు, పర సంబంధులు, జీవితం ఇట్లానే ఉంటుంది. ఆత్మ సంబంధులుగా, పర సంబంధులుగా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఏ పట్టణానికైతే వెళ్ళబోతా ఉన్నామో, ఏ దేవుని కలుసుకోవడానికి సిద్ధపడతా ఉన్నామో, అక్కడికి వెళ్ళేవారు స్వార్థపూరితంగా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ఆ స్వభావంలో నుంచి, ఆ స్వార్థంలో నుంచి ఇతరులను ప్రేమించే స్వభావంలోకి రావాలి. కాబట్టి పునాది వేసుకోవడం అంటాడు. వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవడం, రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవటం, సత్క్రియలు, మేలు చేయటం అన్న గుణ లక్షణాలు, ఔదార్యమైన గుణ లక్షణాలను మనం సంపాదించుకోవటం సిద్ధపాటుగా వాక్యంలో మనం చూస్తున్నాం. రెండో మాట, మన క్యారెక్టర్ను మారుస్తుంది. ఇవ్వటం మన క్యారెక్టర్ను మారుస్తుంది. క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడడం మనం చూస్తాము. మూడో మాట, ఇవ్వటం మనకి ఆశీర్వాదంగా మారుతుంది. ఇవ్వటం మనకు ఆశీర్వాదంగా మారుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:6 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:6లో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. అర్థం ఏంటంటే, ఇది పెట్టుబడి పెట్టడం, విత్తనాలు విత్తటం అంటున్నాడు. ఇదేదో నువ్వు నష్టపోవడం ఖర్చు పెట్టేయడం కాదు, నువ్వు ఆ పెట్టుబడి పెట్టుకున్నావు, విత్తుతున్నావు. ఒక విత్తనం 100 కాయలు ఎలా కాస్తుందో, బస్తాడు ధాన్యం 40 బస్తాలు ఎలా మారుతుందో, అంతకంటే గొప్ప ఫలాన్ని నువ్వు కోయబోతున్నావు అంటాడు. ఇది విత్తడం అంటాడు. కిందకు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు ఆయన, 11వ వచనం ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఇత్తి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడుతున్నాయి. 5వ వచనం ఇంకొక మాట ఉంది, మనం 6 చదివాం కదా. 7వ వచనం, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయం నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించను. దేవుడు వారిని ప్రేమిస్తారట, ఆ మనసును ప్రేమిస్తారట, ఆ యాటిట్యూడ్ని ప్రేమిస్తారట. 6వ వచనంలో కోత కోస్తామంటున్నాడు, 7వ వచనంలో ప్రేమను సంపాదించుకుంటామంటున్నాడు, ఇంకా కిందకు వచ్చేసరికి 11వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. 11వ వచనంలో దేవునికి మహిమను తీసుకొస్తున్నాము. కాబట్టి ఇవ్వటం కొయ్యటమే, విత్తడం కొయ్యటమే, దేవుని ప్రేమను సంపాదించుకోవటం అన్న మాటలు మనం చూస్తున్నాం. ఇవ్వటం ఆశీర్వాదము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17 నుంచి మనం చదివితే, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు గాని, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను, మీకు లాభం కలగాలని చెప్తున్నాను, మీరు నాకు ఇవ్వాలని చెప్పట్లేదు అంటాడు పౌలు. నేను మీ ఈవిని అపేక్షించి చెప్పట్లేదు గాని మీకు లెక్కకు విస్తారమైన ఫలం రావాలని చెప్పుచున్నాను అంటున్నాడు. మీరు ఫలాన్ని సంపాదించుకుంటారు, నష్టం కాదు లాభము అంటాడు. పాత నిబంధన గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 11:24 వెదజల్లి అభివృద్ధి పొందుతారు అంటాడు. తర్వాత 25వ వచనంలో ఔదార్యం గలవారు పుష్టినొందుదురు అంటాడు. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. అలాగే సామెతల గ్రంథం 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచు, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగలోంచి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును, ఇస్తే దేవుడు తిరిగిస్తాడు, ఇచ్చిన హస్తాన్ని దీవిస్తాడు అన్న మాటలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 10వ వచనంలో నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను, వానికిచ్చినందుకు మనసును విచారపడకూడదు. ఇందువలన దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నువ్వు చేసిన దానికి ప్రతిగా దేవుని దీవెన నువ్వు సంపాదించుకుంటావు అంటున్నాడు. మనం ఇంకా సామెతల గ్రంథం 19:17 బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన ప్రత్యుపకారము చేయును. 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెనందును. దయాదృష్టి మన దీవెనకు కారణమవుతుంది. 28:27 వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించే వాడిని కొరకు దాన్ని కూడబెట్టును. దరిద్రులను కరుణించే వాడికి ఈ వడ్డీ చేత దుర్లాభం సంపాదించుకున్న వాడు దాన్ని అప్పగించేస్తాను అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మనం లేఖనంలో చూడగలుగుతున్న మాట ఏమిటంటే, ఇవ్వటం మన ఆశీర్వాదానికి కారణం, ఇవ్వటం మనం పెట్టుబడి పెట్టడం అన్న మాటలో చాలా స్పష్టంగా లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఎందుకు ఇవ్వాలి అన్న మాట దగ్గర, ఒకటి దేవునికి మహిమ కలుగుతుంది ఇవ్వటం ద్వారా, రెండు దేవుని స్వరూపంలోకి మన స్వరూపం మార్చబడుతుంది, మన అంతరంగం మార్పు చెందుతుంది, మూడు దేవుని దీవెనను మనం పొందుకుంటాము అన్న మాట చేస్తున్నాం. నాలుగో మాట ఇవ్వటం పరలోకంలో దాచుకోవటం అని వాక్యం మాట్లాడుతూ ఉంది. లూకాసు వార్త 12:32 అని చదివితే, ఇవ్వటం పరలోకంలో దాచుకోవటము అంటున్నాడు. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉంది. ఏమిస్తారట? రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఇస్తాను అంటున్నాడు. దాని ప్రతిగా రాజ్యాన్ని దేవుడిస్తారట. కిందకొస్తే మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. ఈ మాట కొంచెం మీరు సీరియస్ గా తీసుకోవాల్సిందే. లిక్విడ్ క్యాష్ ఉంటే ఇవ్వండి కాదట, కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. రీసెంట్ గా నాకు ఫోన్ కాల్ వచ్చింది, సార్ అమ్మేద్దాం అనుకుంటున్నాను, అమ్ముడు కావట్లేదు, ప్రార్థన చేయండి సార్, అమ్మేస్తే అప్పులన్నీ తీర్చేసుకొని అమ్మేస్తే ఏదైనా చేయాలన్న తాపత్రయంతో ఒక ఇద్దరు ఫోన్ చేశారు. ఆది సంఘంలో అదే మనం చూస్తాం, చర స్థిరాస్తులను అమ్మి అక్కరగల వారికి వారు పంచిపెట్టారు, అమ్మారు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. అప్పుడు నష్టపోతామా? నష్టపోం. పాతగిలిన సంచులు పరలోకమందు అక్షయమైన ధనం సంపాదించుకుంటారు. 1:100 అన్నాడు. 1:100 అంటే 2 రూపాయలు అవుతుంది. 1:100 అంటే 1 రూపాయి 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు 10,000 అవుతుంది. 10,000 10,00,000 అవుతుంది. 1:100. 1:100. ఎక్కడ? భూమి మీద దాచుకుంటే చిమ్మడి కొడుతుంది అంటున్నాడు. భూమి మీద దాచుకుంటే వాల్యూ పడిపోతుంది. మీరు ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి, 50,000. సంవత్సరం పోయిన తర్వాత అమ్ముతామంటే 10,000 కూడా ఇవ్వరు. ఏసీ కొన్నారనుకోండి, 50,000. సంవత్సరం తర్వాత అమ్ముతామంటే సగం రేటు పడిపోతుంది. కారు కొన్నారనుకోండి 100,000, అమ్ముతామంటే సగం పడిపోతుంది. అన్ని తుప్పడిపోతాయి. వాల్యూ డిప్రిషియేట్ వాల్యూ అయిపోతుంది, పడిపోతుంది వాల్యూ. ఇక్కడ దాచుకుంటే మీరు బుద్ధిహీనంగా ప్రవర్తించినట్లే. ఆయన ఏమంటాడు? అమ్మి అక్కడ దాచుకోండి. మత్తయి 6:19 చాలా సూట్ గా మాట్లాడతాడు, భూమి మీద మీ కొరకు దానం కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మిడి తినేస్తుంది. పరలోకమందు మీ కొరకు దానం కూర్చుకోండి, అక్కడ చిమ్మిడి తినదు. ఎక్కడొద్దు అక్కడ దాచుకోండి, ఎక్కడొద్దు అక్కడ దాచుకోండి. ఇది మన విశ్వాసానికి పరీక్ష అండి. ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పాడంటే సీరియస్ గా తీసుకోవాలి కదా. ఆయన అలాగే చెప్తాడులేండి, కానీ మా పక్కింటోళ్ళు మాత్రం ఇక్కడే పొలం కొన్నారు, కొన్నప్పుడేమో అది 20,00,000, ఇప్పుడు 1,00,000 అయింది, ఇక్కడ రేటు పెరుగుతుంది అని ఒకవేళ లోకస్తులను చూసి పక్క వాళ్ళని చూసి మనం అనుకుంటే అనుకోవచ్చుగాక. కానీ చివరికి ఆయన మాట పక్కన పెట్టావు కాబట్టి విశ్వాసంలో బలహీనం అవుతావు. చివరికి ప్రభువు మెచ్చడు. కింద ఒక మాట అన్నాడు, కింద ఒక మాట అన్న లూకాసువార్త 12:34 మీ దానం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును. లోతి భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? సుధములో దాచుకుంది. సుధమ్మ తగలబడిపోతా ఉంటే మనసు సుధమ్మ మీద ఉంది, ఆమె కూడా ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కే చూస్తాం, పైకి ఎందుకు చూస్తాం? ఎక్కడ దాచుకుంటే అక్కడే చూస్తాం. పరలోకంలో దాచుకునేవాడికి ఎట్లా ఉంటది అంటే సిద్ధపడతా ఉంటాడు, సిద్ధపడతా ఉంటాడు. భూమి మీద దాచుకున్నవాడికి ఎట్లా ఉంటది అంటే భయపడతా ఉంటాడు, అమ్మో వదిలేయాలేమో వెళ్ళిపోవాలేమో. పరలోకంలో దాచుకునేవాడికి ఎంత తొందరగా వెళ్తానా అని ఎదురు చూస్తాడు. ఆస్తంత అక్కడ ఉందిగా, ఆస్తంత అక్కడ ఉంది కదా, ఇక్కడ ఏమి దాచుకోవట్లేదు కాబట్టి సొంత ఊరికి వెళ్ళడానికి పెట్టి బేడ సర్దుకున్నట్టుగా రెడీగా ఉంటాడు. గుండు పొట్టొత్తి ఏం భయపడరు. దేవాస్తోత్రం పిలుస్తున్నావా, నేను రెడీగా ఉన్నా, పిలిచే సిద్ధపడతా ఉంటాను. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది అంటున్నాడు. కాబట్టి పిల్లరా, వాక్యం ఏమంటుందంటే ఇది పరలోకంలో పెట్టుబడి పెట్టుకోవటం, ఇవ్వటం అన్నది, పంచటం అన్నది పరలోకంలో పెట్టుబడి పెట్టుకోవటము. లూకాసువార్త 16:9 అన్యాయపు సిరు వలన మీకు స్నేహితులు సంపాదించుకోండి. మనుషులను సంపాదించండి, ఆస్తుల్ని కరగబెట్టండి, మనుషులు సంపాదించండి. రివర్స్ ఉంది లోకం, ఆస్తులు దాచుకోవాలి, మనుషులు బయటకు గెయిన్ చేయాలి. ఆస్తులు ముఖ్యము, బంధుత్వాలు ముఖ్యం కాదు. రివర్స్ లో ఉన్నాం మనం, లోకం రివర్స్ లో ఉంది. ఆయన ఏమంటాడు, అన్యాయపు సిరి. ఇక్కడ అన్యాయపు సిరి అన్నాడు, చాలా ట్రాన్స్లేషన్ లో వరల్డ్ ట్రెజర్స్ అన్నాడు. భూ సంబంధంగా ఉన్న డబ్బు, అన్యాయంగా సంపాదించే డబ్బు అని కాదు. సిరే దాచుకుంటే మనల్ని అన్యాయస్తం చేస్తుంది. కాబట్టి అన్యాయపు సిరి ద్వారా మీరు మీకు మనుషులు సంపాదించి స్నేహితులు సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. నువ్వు మనుషులు సంపాదించి పరలోకానికి వెళ్ళవగలవు, గాని ఆస్తులు సంపాదిస్తే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అన్నాడు. ఆస్తులు మనల్ని వెళ్లకుండా ఆపేస్తాయి, ఆత్మల సంపాదన మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తుంది. మనీ రెండు కేసుల్లో ఒకటే మనీ. నువ్వు చూసే దృక్పథం, నువ్వు వాడుకునే విధానం, దాన్ని నువ్వు డీల్ చేసే విధానాన్ని బట్టి నువ్వు వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా ఆగిపోతావా అన్నది అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ నాలుగు మాటలు ఇవ్వటం దేవుణ్ణి మహిమపరచటం, ఇవ్వటం దేవుని స్వరూపంలోకి మార్పు చెందటం, ఇవ్వటం దేవుని ఆశీర్వాదాలు భూమి మీద పొందుకోవటం, ఇవ్వటం ఆస్తులను పరలోకంలో సమకూర్చుకోవటం, ఇవ్వటం విశ్వాసంలో బలపడటము. చివరి 5వ మాట, ఇవ్వటం విశ్వాసంలో బలపడటము. ఇస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు వానరు, నేను వానరుని కాదు. కాబట్టి నాకు ఏదైతే ఉందో అది ఆయనది, ఆయన పని కోసం ముందివ్వాలి, ఆయన పని కోసం ముందివ్వాలి. నాది అన్న స్వభావం కాదు, ఆయనది నాది కాదు. ఒక ఆయన ఇలాగ అన్నాడు, 90% ఆయనకి ఇవ్వు, 10% నీ దగ్గర పెట్టుకో. దట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్. అదేంటది, అలా కాకుండా 90% నీ దగ్గర పెట్టుకుని 10% ఆయనకి ఇస్తావంటే అర్థం ఏంటంటే నువ్వు లాడ్వి, ఆయన సరివేంట. విలియం కాల్గట్ అదే ప్రాక్టీస్ చేస్తాడట, 90% పరిచరికిస్తాడు, 10% లాభాలు వాళ్ళ సంస్థకు ఉంచుకుంటాడు. ఇవ్వటం మన విశ్వాసంలో ఎదుగుదలకు కారణమవుతుంది. ఈ ఈ ఇవ్వటం వల్ల కలిగే లాభాలు, 5 లాభాలు మనం చూడగలుగుతున్నాం. చివరిగా ఇవ్వటం దగ్గర మనం నేర్చుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఎలా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు దేవుడు మన నుంచి ఏం చూస్తాడు? మనం ఆదిలో మనం చూస్తాం, ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబెల్ ఇద్దరు తీసుకొచ్చారు, ఇద్దరు కొంచెం తీసుకొచ్చారు. ఈ పెద్ద ఆయన ఏమన్నాడు, కయీను నాకు నచ్చలేదు పో అన్నాడు, హేబెల్ అన్నాడు నచ్చింది తీసుకురా అన్నాడు. అదేంటి, ఎంత అమౌంట్ ఇచ్చాడు అన్నది కాదా, యాటిట్యూడ్ చాలా ప్రాముఖ్యమైనది. ఏడుపు ముఖంతో ఏదో బలవంతంగా, అమ్మో ఇంత ఇచ్చేస్తున్నావా, ఆ మనసు అంతా పోతుంది, ఇది లోకానుసారమైన యాటిట్యూడ్. అట్లా కాకుండా ఎలా ఇవ్వాలట, ఏం కోరుకుంటాడు ఆయన? అది కాండం నాలుగవ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలో ఇలా అంటాడు ఆయన, 4వ వచనం, హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చాను, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ముందు మనిషిని చూశాడు, తర్వాత ఇచ్చిందని తీసుకున్నాడు. చాలాసార్లు ఏముంటదంటే ముఖం చిట్లించుకొని డబ్బులు ఇచ్చారనుకోండి ఎట్లా ఉంటది, ముఖం చిట్లించుకొని నీళ్ళు ఇచ్చారనుకోండి ఎట్లా ఉంటది, ముఖం మీద నవ్వు లేకుండా ఏమని ఇస్తే ఎలా ఉంటది, కనబుద్ధి అవుతుందా, తీసుకోబుద్ధి అవుతుందా. నేను రావడం మీకు ఇష్టం లేదనుకుంటామండి, సారీ అండి డిస్టర్బ్ చేసాం అనిపిస్తుంది. యాటిట్యూడ్ చాలా ప్రాముఖ్యమైనది. ఏ తీసుకొచ్చి అక్కడ పడేసి తీసుకొని దీని అంటే ఎట్లా ఉంటది, చాలా ప్రాముఖ్యమైన దేవుడికి ఇవ్వటం అన్న మాట దగ్గర వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్, ఏ అవగాహనతో ఇస్తున్నావు, ప్రేమతో ఇస్తున్నావా, లేకపోతే అదేదో చట్టబద్ధంగా ఇస్తున్నావా, ఏడుపు ముఖంతో ఇస్తున్నావా, సిద్ధపాటు లేకుండా ఇస్తున్నావా, హృదయంలో నిశ్చయించుకోకుండా ఇస్తున్నావా. యాటిట్యూడ్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే ఎలా ఇవ్వాలట, ఉత్సాహంగా ఇవ్వాలి, సనుక్కోకుండా ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదవాలి. ఆయన అంటాడు, సనుగు కొనకయు బలవంతము కాకయు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు, ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా ఇవ్వాలి. దాని ఎలాగన్నాడు, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. 9వ వచనంలో అతడు వెదజల్లి ఇచ్చాడు. ఈ మాట అంటానమ్మా, పిల్లలకి కాలేజ్ ఫీజు కట్టేటప్పుడు, స్కూల్ ఫీజు కట్టేటప్పుడు, ఇంట్లో సరుకులు కొనుక్కునేటప్పుడు ఎట్లా ఉంటాము, ఎట్లా ఉంటాము మనం, సిద్ధంగా ఉంటాం. నా పిల్లోడే కదా, నా ఇంట్లోకే కదా, చాలా సిద్ధ మనసుతో ఉంటాం. పరిచర్య విషయంలో, పేదల పరిచర్య విషయంలో, సువార్త పరిచర్య విషయంలో, సంఘ పరిచర్య విషయంలో ఇచ్చేకాడ ఎట్లా ఉండాలట, సనుగు మంచిది కాదు, బలవంతముగా ఇవ్వటం మంచిది కాదు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా ఉత్సాహముగా వెదజల్లి. దాన్ని ఔదార్యము అని అంటున్నాడు ఆ వచనాల్లో. కాబట్టి ఎట్లాగే ఇవ్వాలన్న మాట దగ్గర సంతోషముగా ఏడుపు ముఖంతో కాకుండా అన్న మాటలు చూస్తున్నాం. 8వ అధ్యాయం 2వ కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, ఈ కృప విషయమే పరిశుద్ధుల పరిచర్యలో పాలు పొందు విషయంలో మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతటి తానే ఇచ్చిరని మీకు సాక్ష్యమిస్తున్నాం. మనఃపూర్వకముగా వేడుకుంటూ సామర్థ్యానికి మించి దయచేసి అర్థం చేసుకుందాం. కాబట్టి ఇచ్చే యాటిట్యూడ్ చాలా ప్రాముఖ్యమైనదని వాక్యం. ఎలాగివ్వాలి, సిద్ధ మనతో ఇష్టపూర్వకంగా సనుక్కోకుండా ఇవ్వాలట, అది అలాంటి యాటిట్యూడ్ మనకు ఉండాలట. 2వ మాట, ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాలు చదవాలి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడు, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. కావున ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరాల్లో వీధుల్లోనూ చేయులాగని మీ ముందర బోర ఊదింపవద్దు, తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చూపించిన. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగు నిమిత్తము నీ కుడి చేయి ఎడమ చేయి తెలియకుండా వలను అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 2వ మాట, ఎలా ఇవ్వాలంటే మనుషుల మెప్పు కోసము గుర్తింపు కోసం ఇవ్వకూడదు. చాలా సంఘాల్లో అంతా చేస్తారు, డబ్బు కొట్టుకుంటారు. ప్రత్యేక కానుక ఎంత 500, ఎంత విచిత్రంగా ఉంటుందో. ఇచ్చిందే ప్రత్యేక కానుక కాదు, దానికి మళ్ళా పేరు చదవకపోతే మా పేరు చదవలేదు, మా పేరు చదవలేదు. ఎవరి కోసం? మనుషుల కోసమా? నో, మనుషులు చూడాలన్నా? నో, దేవుడు చూడాలి, దేవుడు చూస్తున్నాడు, దేవుడికి తెలుసు. చాలా త్యాగాలు, చాలా త్యాగాలు సంఘంలో, ఎస్ఎఫ్జేలో ఎవరెవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి వరకే అకౌంట్స్ వెళ్తాయి, కొంతమందికి అకౌంట్స్ వెళ్తాయి తప్ప ఖర్చులు చెప్తాను తప్ప ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పం. చెప్పడం వల్ల వాళ్ళు నష్టపోతారు. చెప్పట్లేదు అని తెలిసి కూడా వాళ్ళు ఇవ్వగలిగితే అది వాళ్ళ ఆత్మీయత, అది వాళ్ళ ఆత్మీయత. ప్రభువు చూస్తున్నాడు, ఆయన నామను బట్టి చూపే ప్రతి ప్రేమను ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనుషులకు కనబడాలను కాక దేవుడు చూస్తున్నాడు అన్న స్పృహతోటి మనం ఇవ్వాలి. అది వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. అట్లాగే ఎలా ఇవ్వాలి అన్న మాట దగ్గర కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:3 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:3 బీదల పోషణ కొరకు నాస్తంత ఇచ్చినను, కాల్చబోటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఇవ్వాలి కానీ ప్రేమతో ఇవ్వాలి. ప్రేమ లేకుండా ఎంత చేసినా సరే అబ్బే ఉపయోగం లేదనేసాడు. బీదల పోషణ కొరకు నాస్తంత కాల్చబోటకు నా శరీరాన్ని ఇచ్చిన, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు. అవుట్ ఆఫ్ లవ్ ఇవ్వాలి, ప్రేమ చేత ఇవ్వాలి, ప్రేమ చేత ఇవ్వాలి. ఒకవేళ ప్రేమ లేకుండా ఇస్తే దానివల్ల నువ్వు లాభం పొందవు అని వస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు 8:8 ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నా. మీ ప్రేమను పరీక్షించడానికి చాలాసార్లు నీడ్స్ ఉంటాయి. కొంతమంది నేను చెప్పగలను ఇవ్వలేరు కానీ వచ్చి పని చేయగలరు, ఇవ్వలేరు వచ్చి పని చేయగలుగుతారు, ఏదో ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇస్తారా లేకపోతే వాళ్ళే కష్టపడతారా? ఏదో ఒకటి. నీ ప్రేమ చేత విజయ నేను అంటాను. ఇవ్వటం కంటే కష్టపడడం ఇంకా శ్రేష్టంగా. ఇవ్వటంలో ఏముంది, డబ్బులు ఇచ్చేయటం అందులో కష్టమేముంది? తన ఒళ్ళు నుంచి కష్టపడడం ఇంకా బాగుంటుంది. కాబట్టి ప్రేమ చేత మనం ఇవ్వాలి, ప్రేమ చేతే మనం చేయాలి అన్న విషయాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. ఫైనల్ గా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలన్న మాట దగ్గర 1 సనుగు కొనకుండా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, 2 మనుషులు చూడాలని కాకుండా దేవుడు చూస్తున్నాడన్న స్పృహతో ఇవ్వాలి, 3 ఏదో ఇచ్చామని అన్నట్టుగా కాకుండా ప్రేమపూర్వకంగా మనం ఇవ్వాలి, 4 అన్కండిషనల్ గా ఇవ్వాలి అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12 దేన స్థితిలో ఉండనిరుగుదును, సంపన్న స్థితిలో ఉండనిరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గునుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. అర్థం ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా సరే ఇవ్వటం మాత్రం ఆగకూడదు. భేద విధవరాల కోసం ప్రభువు మాట్లాడుతాడు. ఏముంది, 2 కాసులు ఇచ్చేసింది అనేసరికి ఆ 2 కాసులు ఇచ్చేసింది అయ్యో అనలా. 2 కాసులుంటే ఆ స్థితిలో కూడా ఇవ్వటంలో ఆ ముందే ఉంటాయి. ఏ స్థితిలో ఉన్నా అన్కండిషనల్ గా ఇవ్వాలట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ పనులు ఆగవు, ఆగితే పరిచర్య ఆగుతుంది, ఆగితే ఇవ్వటం ఆగుతుంది. సొంత ఖర్చులు ఏం ఆగవు కానీ పరిచర్యకిచ్చే విషయంలో ఆగుతుంది. అది మంచిది కాదు. అది అలాంటి యాటిట్యూడ్ కూడా అది స్పిరిచువల్ డిసిప్లిన్ కాదు అన్నది కూడా వాక్యంలో నుంచి జ్ఞాపకం చేయబడతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:7 4:7 ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయవాడెవడు? నీకు కలిగిన వాటితో పరుని వలన నీవు పొందనదేది, పొందియుండి పొందినట్లు నీవు అతిశయింపనేల ఇది వరకే మీరేమీ కొదువు లేక అతృప్తులైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి, అవును మేమును మీతో కూడా రాజులు మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషము. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, పొరుగువాణి వలన పొందినదేది, ఎవరో ఇస్తేనే ఈరోజు మనకు అన్ని వచ్చాయి. బైబుల్ వచ్చింది, క్రైస్తవం వచ్చింది, సువార్త వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, ఎవరో ఇస్తేనే. ఇచ్చారన్న మాట దగ్గర నేను చెప్పగలను, త్యాగాలు లేకుండా ప్రాణాలు అడ్డు పెట్టకుండా వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళ పిల్లలను కోల్పోయారు, భార్యను కోల్పోయారు, ఆరోగ్యాన్ని కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఇచ్చేకాడ వాళ్ళ అన్కండిషనల్ గా, ఎంత అయితేనే చేస్తాను, ఎంత దూరం అయితేనే వెళ్తాను, పక్క ఊరికి అయితేనే వెళ్తాను అన్నట్టుగా వాళ్ళు లేరు. ఆస్తులు చేసుకున్నారు, ప్రాణాదులు చేసుకున్నారు, పిల్లలు పోగొట్టుకున్నారు. పరుణు వలన నీకు పొందనిది ఏది అంటాడు. నీకు కలిగిన వాటిలో పరుణు వలన నువ్వు పొందనిది ఏది, పొంది ఉండి పొందినట్లు నువ్వు అత్యంపనేలా అన్నాడు. అలాగే అన్కండిషనల్ గా చేస్తేనే ఏవైనా చేయగలము. అలాగే చేశారు అంటున్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, మనం ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి. బెటర్ నేనేమంటానంటే, పాత నిబంధన మనకు అలవాటు కాబట్టి టైత్ దగ్గర స్టార్ట్ చేసినా టైత్ దగ్గర ఆగిపోకూడదు, దశమ భాగాల దగ్గర ఆగిపోకూడదు. కాబట్టి ఇది ఇచ్చే విషయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలన్న మాట దగ్గర, ఒకటి సంతోషంగా ఇవ్వాలి, రెండు దేవుని కొరకని ఇవ్వాలి, మూడు ప్రేమ చేత ఇవ్వాలి, నాలుగు ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అన్కండిషనల్ గా ఇచ్చే మనసుతోటి మనం ఉండాలి అన్న మాటలు మనం చూస్తున్నాం. కావున ప్రియులారా, ఇవ్వటం అన్న మాట దగ్గర ఎవరు ఇవ్వాలి? అందరూ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇస్తే దేవుడు మహిమ పొందుతాడు. ఇవ్వటం ద్వారా మనం దేవుని క్యారెక్టర్ ని అలవర్చుకుంటాము. ఇవ్వటం ద్వారా దేవుని దీవు మనం ఇవ్వాలి. తను ఇష్టపూర్వకంగా ప్రభువు చూస్తున్నాడని ప్రభు చూసేటట్లుగానే ఇవ్వాలి. ప్రేమ చేత ఇవ్వాలి, షరతులు లేకుండా ఇవ్వాలి. ప్రభు ఈ కృపలో ఎదగడానికి మనకిని సహాయం చేయను కాక. ఆమేన్.